ఓం శ్రీ సాయిరాం రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు బృందం రేడియో సాయి బృందం నుండి చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి తెలుగు ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయిలో ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరిని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్. ఈనాటి కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మనం సత్యసాయి భగవానునికి ఎంతో సన్నిహితమైన భక్తులు, సేవా తత్పరులు, సాయి విద్యాసంస్థలకు ఎనలేని సేవలు అందించినటువంటి ప్రొఫెసర్ హేమలత గారికి ఒక నివాళి అర్పిస్తున్నాము. ఇటీవల ఏప్రిల్ 27వ తేదీ 2019న ఆమె స్వామిలో ఐక్యమయ్యారు. స్వామి దివ్య పాదాల చెంత చేరారు. జీవాత్మ పరమాత్మలో ఐక్యమైన రోజు. ప్రొఫెసర్ హేమలత గారు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ మహిళా క్యాంపస్లో 31 ఏళ్లు అత్యద్భుతంగా తమ సుదీర్ఘమైనటువంటి సేవలను అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో తమ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పిహెచ్డి పట్టాలను పుచ్చుకున్న వెనువెంటనే స్వామివారి పిలుపు మేరకు అనంతపురంలో 1968లో స్వామి మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సేవను ప్రారంభించారు. 1999 సంవత్సరంలో తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా, అనంతపూర్ క్యాంపస్ ప్రిన్సిపల్గా ఆమె పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 27, 2019న ఆమె తమ తుది శ్వాసను అమెరికాలో విడిచారు. తమ ఆఖరి క్షణం వరకు స్వామి కార్యంలో ఆమె నిమగ్నమై స్వామి దివ్యోపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదిస్తూ ఉన్నారు. తెలుగు భాషా ప్రవీణురాలైన శ్రీమతి హేమలత గారు సుబోధ పేరుతో స్వామి ఉపన్యాసాల నుండి పద్యాలను సంకలనం చేసి పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు. ఆమె స్వామిపై 5 పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. డాక్టర్ హేమలత గారు 1979లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ సత్కారాన్ని పొందారు. స్వామి ఆమెపై కురిపించిన అనుగ్రహం, ప్రేమ ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఉట్టిపడుతుంది. ఆమె భక్తికి, స్వామి సేవలో తరించిన భాగ్యానికి ఒక ఘన నివాళిగా ఈరోజు మనం ఆమెతో జరిపిన ఒక సంభాషణను గుర్తు చేసుకుందాం. గత సంవత్సరం అనంతపురం కళాశాల తమ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఆమె రేడియో సాయి తెలుగు బృందంతో సంభాషించడం జరిగింది. ఆ సంభాషణను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం. ఈ సంభాషణ గత సంవత్సరం ఫోన్ ద్వారా రేడియో సాయి బృందం రికార్డ్ చేయటం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ప్రొఫెసర్ హేమలత గారి సంభాషణను విందాము. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ, స్వామి స్వయంగా స్థాపించినటువంటి అనంతపురం మహిళా కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ హేమలత గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడి తొలి రోజుల్లో ఏ విధంగా స్వామి కాలేజీకి వచ్చి మార్గనిర్దేశం చేశారు, హేమలత గారికి ఏ విధంగా అనుభవాలు కాలేజీతో స్వామితో ముడిపడి ఉన్నాయో అవి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరాం హేమలత గారు.
సాయిరాం బాబు, గణేష్ గారు.
ముందుగా అసలు అనంతపురం కళాశాలతో మీ ప్రస్థానం ఏ విధంగా మొదలైందో కొంచెం మా శ్రోతలందరికీ వివరిస్తారా మేడం?
తప్పకుండా అమ్మా. నేను మొట్టమొదటగా భగవాన్ పాదపద్మాలకి ప్రణామాలు అర్పిస్తూ నా భావాన్ని ఒక్క శ్లోకంలో స్వామికి నమస్కరించుకుని మొదలు పెడతానమ్మా.
తప్పకుండా అండి.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం సాయినాథం నమామి. నా ప్రస్థానం ఎలా మొదలైంది అని అడిగారు.
అవునండి.
అవ్యక్త తత్వం పరమాత్మ స్వామి వారు ప్రకృతి సహితం అయి అంటే ప్రకృతితో కలిసి నామ రూప గుణములను స్వీకరించి వస్తుంది అవతారం. అసలు అటువంటి అవతారాలలో మన కాలంలో మనందరికీ అనుగ్రహించినటువంటి అవతారమే ఈ సత్యసాయి అవతారం. మనందరికీ అనుభవం ఇది. చెప్తారు మూడు విషయాలు చాలా దుర్లభములట ప్రతి జీవికి కూడా. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. ముముక్షత్వము ఉంది మనకి, ముక్తి కావాలనే కోరిక ఉంది, అది ఇస్తుందో లేదో స్వామికే తెలుసు. కాని మనుష్యత్వం వచ్చింది, మహాపురుష సంశ్రయం వచ్చింది. అంచేత ఆ విధంగా ఇన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో మనకు తెలియదు. ఈ జన్మలో ఆ రోజుల్లో ఉన్నటువంటి మహర్షులు గోపికల వలె భగవంతునితో మనం ఆటలాడి మాట్లాడి ఈ విధంగా ఆనందించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ మహాపురుషుని, ఆ మహా భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం లోనైనందుకు మనం స్వామికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మన కార్యక్రమం మొదలు పెడదాం.
తప్పకుండా, చాలా సంతోషం అండి.
నేను స్వామి సన్నిధికి ఎలా వచ్చాను అని మీరు అడిగారు.
అవును.
నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఒక్క మాట చెప్పాలి ఇక్కడ నేను.
చెప్పండి మేడం.
అంటే నేను అంటే ఈ జన్మలోని నేనుని గురించి చెప్పగలనేమో గాని అసలు నేను అనే దాని గురించి నాకు తెలియదు కదా.
అవును.
తన్ను తానెరుగుట తత్వం ఎరుగుట అని కదా స్వామి బోధ. నిజంగా చెప్పాలంటే నాకే కాదు మనందరిలోనూ ఉండే నేను అనే దానికి స్వామితో జన్మజన్మల బంధం ఉండబట్టే స్వామి ఈ అవతారంలో కూడా మనల్ని దగ్గరికి తీసుకున్నారు.
అవునండి.
ఈ తత్వాన్ని చిన్నప్పుడే అంటే నేను కళాశాలలో చేరిన ఒక నెల కూడా కాకముందు నాకు తెలిసిపోయారు స్వామి. అంతవరకు నాకు, నేను స్వామి సన్నిధికి వచ్చే వరకు నాకు పూర్వజన్మల గురించి ఆ వాటిని గురించిన జ్ఞానం గాని అసలు ఆ ఆలోచన కూడా ఉండేది కాదు. అదృష్టవశాత్తు చక్కని సంప్రదాయంలో కుటుంబంలో విజ్ఞాన వివేకవంతులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించడం జరిగింది ఈ దేహం. నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు గురువులైనటువంటి దివాకర్ల వెంకటావధాని గారు నన్ను ముఖ్యంగా వారే స్వామి పాదపద్మాల సన్నిధికి రావడానికి కారకులైనారు. అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారు నాతో పాటుగా మేమిద్దరం కలిసి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాము, ఊరికే చూద్దాము అని, రోజులైంది చూద్దామని. అక్కడ భగవంతుని ప్రణాళిక ఎంత అనూహ్యంగా ఉంటుందో నిరూపించారు స్వామి నాకు.
అప్పుడు మీ వయసు ఎంతండి?
అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు, 26 27 ఉన్నట్టు. 26 27.
ఇది దాదాపుగా ఏ సంవత్సరంలో జరిగింది?
ఇది 1968 ఆగస్ట్ 12వ తేదీ అనుకుంటా, 12వ 13వ తేదీన.
ఓకే ఓకే.
అప్పటికి కాలేజ్ మొదలైంది అన్నారు. అంటే అడ్మిషన్స్ జరుగుతున్నాయి, పాఠాలు కాని ఇంకేమి మొదలు కాలేదు, స్టూడెంట్స్ జాయిన్ కాలేదు. అప్పటికి అదేదో వారు అడ్వర్టైజ్ చేశారట, గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగిందట, అపాయింట్మెంట్స్ జరిగాయట అని అన్నారు. మా గురువు గారు ఏం చెప్పారంటే, దివాకర్ల వెంకటావధాని గారు అందరికీ చాలా ప్రసిద్ధులు వారు. వారు అన్నారు, అమ్మా తెలుగు లెక్చరర్ ఎవరో కావాలట వాళ్ళకి, స్వామికి తగినటువంటి వారు, స్వామి కాలేజీకి తగినటువంటి వారు కావాలి అని డాక్టర్ బాలకృష్ణ గారు నాతో చెప్పారు, నన్ను సెలెక్ట్ చేసి పంపించమన్నారు అన్నారు. నువ్వు పెడతావా అమ్మా, ఎందుకంటే అప్పటికి మా వారు హైయర్ స్టడీస్ కి అక్కడ అక్కడ గుజరాత్ ఆనంద్ వెళ్ళి ఉన్నారు. ఆ మాట మా గురువు గారికి చెప్తే, ఇన్నాళ్ళంటే నువ్వు ఇంకా మీ భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకున్నావు, అది సహజం. ఇప్పుడు పోనీ, ఎలాగా ఆయన 2 ఏళ్ళు రారు కదా, 2 ఏళ్ళు ట్రై చేయి, తర్వాత నీ ఇష్టం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లో నీకు నేను తప్పకుండా ఇప్పిస్తాను, కానీ నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుంది, స్వామి నిన్ను ఇష్టపడతారు, నువ్వు స్వామిని ఇష్టపడతావు. ఇది ఆయన చెప్పిన వాక్యం, కరెక్ట్, పొల్లు పోకుండా చెప్తున్నాను.
ఎంత అందంగా చెప్పారు ఆయన.
అంటే నేనన్నాను, మాషారు నాకు చాలా భయం మాషారు, నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు, మా అత్తగారు పక్షవాతం పేషెంట్, ఆమెను నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు, కాబట్టి నేను వెళ్ళలేనేమో మాషారు అంటే, మా నాన్నగారు అప్పుడుంది, లేదు లేదు మాషారు అట్లా అంతా అమ్మాయి భయపడుతోంది గాని వెడుతుంది, నేను హామీ ఇస్తున్నాను. ఆ విధంగా మా నాన్నగారు కారకులు, మా గురువు గారు కారకులు. అంతకు ముందే మా తల్లి గారు ఒక 15 రోజుల క్రితం స్వామి హైదరాబాద్ వచ్చి ఉన్నారు, మేము వస్తున్నాం నువ్వు కూడా రా, వస్తావా అమ్మా అన్నారు.
ఓకే,
నేనన్నాను పోమ్మా నేను రాలేను, నేను నాకు పనుంది వెళ్ళిపోతున్నాను, నా దొరికిస్తాం. ఆ రోజు వారు వెళ్లారు, వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఓ, మీరు వెళ్ళక ముందరే మీ పేరెంట్స్ వెళ్ళారు.
ఇలా జరిగింది నాయన. సరే, 1968 ఆగస్టు 19వ తేదీన నేను కాలేజ్ లో అడుగు పెట్టాను. వారు వెంట అంటే గట్టిగా 5-6 రోజుల్లో నన్ను అనంతపూర్ అన్నారు. సరే, మా నాన్నగారు ఏర్పాట్లు చేశారు, తీసుకొచ్చారు. ఆ రోజు వచ్చాను, వస్తూనే నేను చూచినటువంటిది స్వామి నిలువెత్తు పటం. అక్కడ చిన్న బిల్డింగ్, పాత బిల్డింగ్స్ లో ఉండేది, అప్పుడు కొత్తగా కాలేజీ పెట్టారు. నేను వచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు కాదు, నేను 19 ఆగస్టు వచ్చాను కదా,
అవునండి,
సెప్టెంబర్ తేదీన స్వామి వచ్చి
కాలేజీకి వచ్చారు.
స్వామి కాలేజీకి
ఓకే
వచ్చేసి, వచ్చావా బంగారు అన్నారు.
ఓకే,
ఇట్లా అంటున్నారని మా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, అమ్మా ఎప్పుడన్నా స్వామి మాట్లాడడం అనేది తటస్థిస్తే మా నమస్కారాలు తెలియజేయన్నారు. అంతే అంతే మాట, అట్లాగే చాలా విధేయపూర్వకంగా నేను చెప్పాను. చెప్తే, వచ్చావా బంగారు, సంతోషం, నేనే నిన్ను రప్పించా అన్న ఊరుకున్నాను. నాకేమన్నా చాలా కొత్త భయం వేస్తోంది అంత అని. అప్పుడు స్వామి చెప్పారు, గవర్నింగ్ బాడీ ఎవరినో సెలెక్ట్ చేసింది, నేను వద్దని చెప్పాను, అంచేత నువ్వు వచ్చావు నాకు సంతోషం అన్నారు. ఆ విధంగా జరిగిందమ్మా. అప్పటి నుంచి మట్టి బొమ్మగా వచ్చిన నన్ను స్వామి ఎంతో విధంగా తీర్చిదిద్ది చైతన్యవంతంగా చేశారమ్మా. నువ్వు నా పని చూసుకో, నీ క్షేమం నేను చూసుకుంటాను అన్నారు స్వామి. అంటే చూడండి, ఆ రోజు కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, అనన్యాస్ చింతయంతో మా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారే, అలాగే స్వామి శ్రీకృష్ణులుగా శ్రీరాములుగా నాకు ఎన్నో నిదర్శనాలు చూపించారమ్మా. ఈ విధంగా ప్రస్థానం అలా జరిగింది.
మేడం, మీరు మొట్టమొదటిసారి క్యాంపస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఆ తొలి రోజుల్లో, అంటే స్వామి బిల్డింగ్ ని 71లో ఇనాగ్రేట్ చేశారు, 68 నుంచి 71 వరకు ఏ విధంగా కాలేజ్ నడిచింది, స్వామి క్యాంపస్ కి రావడం, ఆ విశేషాలు కొంచెం చెప్తారా మాతోటి?
తప్పకుండా నాయన. 2 సంవత్సరాలు కాలేజ్, 2-3 సంవత్సరాలు 68-69, 69-70, 70-71, 3 సంవత్సరాలు అక్కడే ఉంది కాలేజ్. అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి, అంతకుముందు హై స్కూల్ కూడా ఆ క్యాంపస్ లోనే ఉండేది. చాలా చిన్న బిల్డింగ్స్ అవి. తర్వాత రెండో సంవత్సరంలోకి స్వామి పెద్ద షెడ్స్ వేయించారు అక్కడ, ల్యాబొరేటరీ ఇవి పెట్టడానికి. మొదటి సంవత్సరంలో ల్యాబ్స్ కి వేరే కాలేజ్ కి వెళ్లి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రాక్టికల్స్ చేసుకునేవాళ్ళు పిల్లలు. అలా ఉంటే స్వామికి నేను అన్నాను ఒకసారి, స్వామి ఇలా బయటకు వెళ్తున్నారు పిల్లలు అంటే వద్దు గారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాం కదా అన్నారు. గబగబగబగా రెండో సంవత్సరానికల్లా ల్యాబ్స్ అంతా ఏర్పాటు చేయించారు. కాకపోతే అది టెంపరీ షెడ్స్. 69లో స్వామి బిల్డింగ్ కి, పర్మనెంట్ బిల్డింగ్, ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ కి అది వేశారు,
శంకుస్థాపన
చేయించారు. అది తేదీ అంటే నవంబర్ లోనే అనుకుంటా, స్వామి బర్త్డే ముందు అక్కడ శంకుస్థాపన చేయించారు స్వామి. అప్పుడు మొదట్లో జులై 22 అసలు కాలేజ్ అంటూ ఇనాగరేట్ చేశారని నాకు చెప్పారు. తర్వాత అప్పుడు నేను వచ్చింది ఆగస్ట్, కానీ ఇంకా అడ్మిషన్స్ చేస్తున్నారు అంతే. అప్పటి నుంచి నేను ఇంకా స్వయంగా చూశాను ఆయన 7th of November. అదే చెప్పారు, బాగా గుర్తు స్వామి బర్త్డే కి ముందు. అది చాలా చక్కగా చేయించారు మమ్మల్ని అందరినీ. అబ్బో ఇంత దూరమా అనుకున్నాం, కానీ ఇప్పుడంతా కలిసిపోయింది అసలు ఊరితో. అంత చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకుస్థాపన చేశారు మా బిల్డింగ్స్ కి. ఆ శంకుస్థాపన చేస్తూ అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం.
అవునండి.
కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని, మా వారిని. ఆయన అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు, రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. మాకెవ్వరి లేదు ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేట ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదైనా రాళ్ల అవి రువ్వితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి, అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది. అందులో ఆ బిల్డింగ్ చూడండి, దాని డిజైన్ రౌండ్ గా ఉండి లోపలికి ఉంటుంది వరండా, ఎక్కడైనా బయటకు వరండాలు ఉంటాయి. అది
ఈ తొలి రోజుల్లోనే అంటే స్వామి ఈ శంకుస్థాపన చేసిన తర్వాత స్టూడెంట్స్ ని, టీచర్స్ ని కలవటానికి తరచుగా రావటము, మీ అందరితో మాట్లాడటము, ఆ సన్నివేశాలు ఏమైనా ఒకటి రెండు పంచుకుంటారా మాతోటి?
తప్పకుండా. స్వామి అసలు ఎందుకు అవతరించారు? ధర్మోద్ధరణకై కదా. అవతారం ఎందుకు వస్తుంది? ధర్మ సంస్థాపన కోసమే కదా.
అవునండి.
కొంచెం తగ్గుతున్నప్పుడు భగవంతుడు వచ్చి వెంటనే ధర్మ పరిరక్షణ చేస్తారు. అలాగే స్వామి వచ్చారు. అయితే విద్య అనేది ఎందుకు? స్వామి కళాశాలలు ఎందుకు పెట్టారు? ఏమీ వేరే ఎంతో మంది ఉన్నట్టుగా పిచ్చి పిచ్చిగా ధనార్జన అటువంటివి స్వామికి అస్సలు గిట్టవు. స్వామి ఎంత చక్కని ఆదర్శవంతులు మనం స్టడీ చేస్తే గాని తెలియదు. విద్యాలయాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, విద్యకు నిర్వచనం స్వామి ఏం చెప్తారు? విద్ యా ఏదైతే, యా ఏదైతే పరమాత్మను గురించి తెలియజేస్తుందో అవిద్య అంటే తెలుసుకోవడం. ఏదైతే పరమాత్మను గురించి తెలియజేస్తుందో అదే విద్య. అయితే విద్య ద్వారానే ధర్మం పరిరక్షణ అవుతుంది కదా. అంచేత రామాయణంలో కూడా చెప్తారు, ఆమ్నాయానాం అననుగమనాత్ భ్రష్ట మార్గేవ విద్య అంటుంది. వేద మార్గాన్ని అనుసరించకపోతే విద్య భ్రష్ట మార్గం పడుతుంది. ఆ అవతారంలో చెప్పినటువంటి విషయమే ఈ అవతారం నిరూపించారు. విద్య యొక్క పరిపూర్ణ జీవితం మనకి ఇవ్వడానికి విద్య ఉపకరిస్తుంది అని స్వామి చెప్తారు. అయితే సద్గుణంబులు సద్విద్య సత్యనిరతి అని కదా స్వామి చెప్తారు. సద్గుణములు ఉండాలి, సచ్చింతం ఉండాలి, సత్య నిరతి ఉండాలి, ఇవన్నీ ఉండేదే విద్య అని కదా స్వామి చెప్తారు. మరైతే విద్యార్థులందరికీ ఇది సామాన్యమే కదా, స్వామి తొత్తగా మహిళలకే ఎందుకు కాలేజ్ పెట్టారు?
అవునండి,
భారతదేశ ఔన్నత్యానికి స్త్రీమూర్తి చాలా మూలాధారం అంటారు స్వామి.
అవును మేడం.
ఆ కారణంగా భారతీయ మహిళ సకల సద్గుణాలు కలిగి ఉండి ఆదర్శమూర్తిగా భారత పౌరుల్ని సత్ప్రవర్తకులుగా తీర్చిదిద్దాలని స్వామి యొక్క సంకల్పం.
అవును,
ఇది ఈ విషయాన్ని స్వామి ఆనాడే చెప్పారు. ఇప్పుడు అంటే జూలై 22 అని చెప్పాను కదా కాలేజ్ ప్రారంభంలో ఉపన్యాసంలో స్వామి చెప్తారు, మీరందరూ చూసే ఉంటారు ఆ వ్యాసం, స్వామి యొక్క డిస్కోర్స్ ఆనాటిది చెప్తారు. ఈ దినం అంతపుర పట్టణానికే కాకుండా ఈ జిల్లాకి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కూడా చాలా ముఖ్యమైంది అంటారు. స్వామి మాటలే నేను చదువుతున్నాను. 1964 ఇప్పటి బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవ సమయంలో నేను ఈ ఊరికి ఒక స్త్రీల కళాశాల కావాలి అని చెప్పున్నాను. ఆనాటి సంకల్పం ఈనాటికి రూపుదాల్చింది. త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకోగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో, లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుటలేదు. చాలా బాగా గమనించాలమ్మా ఇప్పటి స్టూడెంట్స్ అంతా, పెద్దలందరూ కూడా. ఇవన్నీ క్షణికమైనవి, ఏవి మత ప్రచారంగాని, ధన సంపాదనగాని, ఖ్యాతి గాని. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి, వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను విద్యార్థుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. ఇది ఒక స్టేట్మెంట్. ఇంకా దీన్ని స్వామి మొదటి 2-3 సంవత్సరాలే కాదు, చివరికా కూడా చెప్తూ ఉండేవారంటే కొత్త కొత్త స్టూడెంట్స్ ఉంటే చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆదర్శ ఈ ఆశయంతో ఈ కళాశాలను పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి. అది ఎంత బాధ్యతో విద్యార్థులు, టీచర్స్ అందరూ ప్రతి నిత్యం స్మరించుకుంటూ ఉంటేనే అది. ఎందుకంటే మనం స్వామి కార్యం కోసం ఇక్కడున్నాం.
అవును మేడం,
పెట్టుకోవాలి పిల్లలు. అంటే భగవద్గీతలో ఆనాడు స్వామి చెప్పిన విషయం, యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసి యత్ దదాసి యత్ తపస్యసి తత్ కురుష్వ మదర్పణం. నువ్వు ఏం చేస్తావో, ఏది తింటావో, ఏది పూజిస్తావో, ఏది ఇస్తావో, ఎవరికైనా ఏది ఆలోచన చేస్తావో, అన్ని నా కోసం, నాకు అర్పణగా చెయ్యి అంటారు. అదే స్వామి చెప్తారు. నా కోసం అంటే స్వామికి ఏం ఒరగలేదు దీంట్లో, మన మంచి కోసం స్వామి ఇలా చెప్తారు. అదేమ్మా, ఇంకా కారణాలు చెప్తారు స్వామి ఎన్నోసార్లు. మంచి మాతలుగా తయారు చేయడానికి మాతృస్థానానికి స్వామి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అదే కాదు, మాతృస్థానం ఎలా ఉండాలంటే పిల్లలకి ఎన్నో నేర్పాలి, భావి భారత పౌరులను తీర్చిదిద్దండి అంటారు స్వామి. దానికోసం కావలసినవి ఎన్నో విషయాలు చెప్తారు. వ్యక్తి శ్రేయస్సే కాదు, అంటే మాతృస్థానం ముందు పిల్లల్ని చక్కగా తయారు చేయాలి, తర్వాత కుటుంబ శ్రేయస్సుకి పాటుపడాలి, మరి ఇంకా సమాజానికి కూడా పాటుపడాలి అంటారు. సమాజం, సమాజ సంక్షేమానికి స్వామి చాలా ఒక గొప్ప నిర్వచనం చెప్పారు, నేను అది చదువుతాను.
తప్పకుండా.
సమాజ సంక్షేమం అనేది ఏమిటి? ఈ రోజుల్లో అనుకునే సోషల్ సర్వీస్ అది వ్యవహారం కానే కాదు. ప్రజలందరిలో శత్రుత్వము, ద్వేషము, అహంకారము అనే భావాల్ని వదిలించి ఐకమత్యము, ప్రేమ అనే పునాదులపై సత్సంబంధములను చిరస్థాయిగా నిలుపవలనని నా ఆశయము. ఇది స్వామి
మాట.
సామాజికము వేరు, ఆధ్యాత్మికము వేరు అని భావించుకున్నట సిద్ధ పొరపాటు. సమాజము అంటే గుంపు, అంకెలతో సంఖ్యల వలన గుర్తింప వీలైన ఒక వస్తువు కాదు. స్వభావముతోనే సమాజము సృష్టించబడును. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి. సమాజమునకు సమభావంతో పరిశుద్ధమైన చిత్తం కావలను. అనేకముతో చూడండి, మనం విశ్వం విష్ణు అని చెప్తాం కదా, విశ్వమంతా విష్ణువే. అలా స్వామి చెప్పిన డెఫినేషన్ చూడండి, అనేకత్వముతో కూడిన మానవత్వాన్ని ఏకత్వంగా దర్శించి అద్వైత భావంతో సచ్చిదానంద స్వరూపంగా ఆదరించవలెను. అప్పుడే మానవుల గుంపు సమాజముగా మారును. లేకపోతే అది గుంపు అన్నమాట స్వామి చెప్పి. గుంపుగా ఉండకూడదు సమాజం అంటే ఈ విధంగా ఉండాలి అని స్వామి చెప్పి ఎంత గొప్ప అర్థాన్ని చెప్పారో చూడండి. ఈ రోజుల్లో నిజంగా స్వామి చెప్పిన సమాజ అర్థం గనక తీసుకుంటే ఎక్కడ ఏ విధమైన అశాంతి ఉండదు ప్రపంచంలో. తర్వాత స్వామి ఒక చక్కని కోర్సు ఒకటి పెట్టారండి, ఎవ్వరూ దీన్ని అసలు కాలేజీల్లో ఎక్కడా మనం చూడం.
ఏ కోర్స్ అండి అది?
ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ కోర్సెస్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. గురువారం మొట్టమొదటి పీరియడ్ లో అదే చెప్పాలి.
ఓకే,
చివరి ఐ థింక్ ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది తప్పకుండా, నాకు తెలియదు కానీ.
ఎవ్రీ థర్స్డే ఉండదు
కూడా, గురువారం నాడు ఫస్ట్ క్లాస్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
అవును అవును.
కల్చర్ కి స్పిరిచువాలిటీకి ఏం తేడా లేదంటారు స్వామి.
అవును.
సంస్కృతికి స్వామి చాలా, భారతీయ సంస్కృతి చాలా ఉత్తమోత్తమమైనది అని అందరూ అంటారే గాని దాన్ని పరిరక్షించడానికి ఎవ్వరూ పూనుకోరు, ఏ కాలేజీలోనూ ఈ చదువులు చెప్పరు. కాబట్టి మన కాలేజీకి వేరే కాలేజీలకి అసలు సంబంధమే లేదు. వేరే కాలేజీల్లో స్టూడెంట్స్ వస్తారు, టీచర్ కనిపించినా వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది.
అవునండి.
గురువు ఏడ ఒక గౌరవ భావము లేదు, ఏమీ ఉండదు. గురువులకి ఆ శిష్యులపై గురువులు అనకూడదు అని టీచర్స్. ఆ టీచర్స్ కి శిష్యులపైన ప్రేమానురాగములు ఉండవు, వీళ్ళకి వాళ్ళ మీద గౌరవం ఉండదు. స్వామి చెప్తారు, ప్రస్తుతం భారతదేశం శక్తివంతమైన తన సంస్కృతి సంపదను విసర్జించి బలహీనతను కలిగించు భౌతిక సుఖములలో శక్తిని అన్వేషిస్తోంది. మన కళాశాల ప్రతిభావంతమైన ఈ సంస్కృతిని పోషించి తద్వారా భారతీయులను శక్తియుక్తులుగా చేసి విదేశీయులను కూడా శక్తివంతులుగా చేయాలని నేను ఆశిస్తున్నాను.
చాలా బాగుంది.
అందులో మహిళా కళాశాల ఎందుకు పెట్టామంటే స్వామి చెప్తారు, స్త్రీ విద్య గురించి చెప్తూ, స్త్రీలు భారత సంస్కృతికి కోటల వంటి వారు. మన ఆధ్యాత్మిక సంపదకు రక్షకులైన ఈ స్త్రీలు నేడు బయట కాలేజీల్లో సంగతి బాహ్యాడంబరంతో కూడిన పాశ్చాత్య నాగరికత వలన ఆకర్షింపబడుతున్నారు. ఈనాడు విద్యావంతులు ఆధునికులు అయిన స్త్రీల వేషభాషలు ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నాయి. అర్థవిహీనము అసత్యము అయిన నేటి విద్య, చౌకబార సాహిత్యం, చలన చిత్రాలు ఈ దుస్థితికి కారణాలు. స్త్రీ రాబో తరములకు తల్లులు, శిశువునకు 5 సంవత్సరముల వయసు వచ్చే వరకు తల్లులే ఉపాధ్యాయులు అని స్వామి మాతృస్థానానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాను కదా.
అవునండి, అవును.
5 రకాల తల్లులుగా చెప్తారు. దేహమాత, గోమాత, ఎందుకంటే దేహమాత శరీరాన్ని ఇస్తుందంతే. ఆ తర్వాత ఆ దేహమాత యొక్క ప్రాధాన్యం వీటన్నిటి తర్వాత మళ్లీ చెప్తారు స్వామి.
అవునండి.
గోమాత ఏమో సరే పాలు ఇస్తుంది, భూమాత సస్యాన్ని అందిస్తుంది, దేశమాత వ్యక్తికి ఒక రక్షణ భద్రత ఏర్పరుస్తుంది. వేదమాత ఏమో అమ్మ, ఇవన్నిటికీ తర్వాత దేహమాత తక్కిన మాతల యొక్క ఘనతలంతా తెలియజేయాలి అంటారు స్వామి. కాబట్టి అందుకోసం ఈ ఆదర్శ మాతలను తయారు చేయటకై నేను ఈ కళాశాలను స్థాపిస్తున్నాను. చూడండి ఆ డిక్లరేషన్స్.
మేడం, తొలి రోజుల్లో స్వామి హాస్టల్ కి కాలేజ్ కి వచ్చినప్పుడు ఇన్ఫార్మల్ గా స్వామి టీచర్స్ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు ఏవేం విషయాలు స్వామి చెప్పేవారు మీకు?
అమ్మా, నేను స్వామి మొట్టమొదటి సంవత్సరాల్లో చాలా ఉత్తరాలు రాసేవారంటే మమ్మల్ని తయారు చేయడం కోసం టీచర్స్ కూడా చెప్పాలి కదా.
అవును మేడం, అవును.
ఒక ఉత్తరంలో బ్యూటిఫుల్ గా రాశారు,
చెప్పండి మేడం.
నీల మేఘములకు వెనుక నిన్ను కాంతితో కనిపించు మిన్సు వలే, మిన్సు అంటే మెరుపు,
మెరుపు
మిన్సు అంటే హృదయాకాశాన విద్యామేఘములలో జ్ఞానదీపిక ప్రకాశించుట చేత దాని విద్యుల్లేఖాను సార్థక నామము మూర్తీభవించుట నేటి విద్యాధికారులకు విదితము కాకపోవచ్చును. చూడండి, విద్యా అధికారులకే.
కరెక్ట్ మేడం.
అంటే నీలమేఘాలకు వెనుక మేరుపులాగా జ్ఞానం అనేది విద్యల వెనుక ప్రకాశించాలి అంటారు స్వామి.
అవును.
అటువంటి జ్ఞానదీపికలు లేని విద్య అజ్ఞానంధకారము పొగమేఘములనే చెప్పవచ్చును. పొగమేఘాలంటే వర్షం కురియకుండా ఉత్తనే పోతూ ఉంటాయి చూడండి, తెల్ల మేఘాలు.
అవును అవును మేడం.
అదిరా, అది ఒక చోట అంటే మధ్య మధ్యలో చదువుతుంది నేను స్వామి యొక్క వాక్యాలు, ఎంత అర్థంగా ఉత్తరాలు ఉంటాయంటే చెప్పలేను. ఇంకా రాస్తారు, పూర్వం అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పిన సూక్తులు అక్షర సత్యం, చదువుకున్న వాడికంటే చాకలివాడు మేలు అని కొటేషన్స్ లో పెట్టారు స్వామి.
ఓకే, లెటర్లోనే కొటేషన్స్ లో పెట్టారు,
కొటేషన్స్ పెట్టారు. చదువుకున్న వాడికంటే చాకలివాడు మేలు అంటే ఇది సామెత కదా.
అవును.
అందుకు చదువులకు నిత్య జీవితం లౌకిక వ్యవస్థలకు అంటే బ్రాకెట్స్ లో స్వామి రాస్తారు జనరల్ నాలెడ్జ్ అని.
అవును.
ఎంతో వ్యత్యాసం. అది లేని చదువులు చెత్త చదువులు. చిత్తమును మెత్తపరతది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరతని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు పొట్ట చదువులు. భిక్షగాండ్లకు పొట్టనిండుట లేదా? పొట్టకై ఇంత చదువులు చదువువలనా? చదువరలలో ఇట్టి చిల్లర భావములుండుట సరస్వతికే అగౌరవము. సత్యము సహనము సానుభూతి నిరహంకారము లేని ఎంఏలు ఎంఎస్సీలు పిహెచ్డీలు తలభారపు మోతలు అంటారు స్వామి. వాళ్ళు చెప్పే పలుకులట అంటే టీచింగ్స్ కాకుల కుక్కలు వంటివి అని అంటారు స్వామి. అందున లోకమునకు ఆధారపు స్థానం స్త్రీ హృదయాలు కాబట్టి ఇది స్వామి యొక్క స్త్రీల ఎడ స్త్రీల యొక్క విద్యా విధానం పట్ల స్వామికి ఎంత గౌరవం ఉంది. అందుకే మొట్టమొదటి స్త్రీలకై కళాశాల పెట్టారు. ఎందుకంటే స్త్రీ చదువుకుంటే మనందరికీ తెలుసు, అందరూ చెప్పిన మాట, ఒక స్త్రీ చదువుకుంటే అంతా చదువుకున్నట్టే అని. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్ వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి.
అంటే స్వామి తాలూకా స్టాండర్డ్ ఎంత హైగా ఉండేదో ఇప్పుడు తెలుస్తుంది మేడం.
అవునమ్మా, ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు పాప. సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్ చూపు నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏమి చెప్పగలము? స్వామి మాటలు ఇవి. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి గౌరవాలు సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు.
అవును అవును.
అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట, విద్యా విధానం అని తలంచుట, ఇంతకంటే వివేకం వేరొకటి లేదు. అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించుట పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు. ఏంటో అది ఫ్యాషన్ అనుకుంటారు. ఇప్పటికీ నేను చెప్తూనే ఉంటాను ఆయన ఇక్కడి వాళ్ళకు కూడా, స్వామిలా అన్నారు, మీరు స్వామి డివోటీస్ అనుకుంటున్నారు, దయచేసి స్వామిని సంతోషపరచాలంటే మీరు ఈ విధంగా ఉండకండి, ఇలా ఉండండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళ ఇష్టం, ఎవరికి ఎంత తప్పుదో అది. అంటే మనం వేరే వాళ్ళు మాట్లాడే మాటలకి కేర్ చేయక్కర్లేదు. ఇఫ్ వీఆర్ నేను చేరిన కొత్తల్లో చేరిన 8 నెలలకే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా చేశారు.
ఓకే, అప్పుడు ఏం జరిగిందో చెప్పండి మేడం.
అప్పుడు ఒకసారి నాకు చాలా మనసుకి బాధ కలిగి ఏదో స్వామితో చెప్పుకుందా, స్వామి వచ్చినప్పుడు అన్నారు, స్వామి చూడు నన్నెవరన్నా బట్టతల బాబా అన్నారనుకో నేను పట్టించుకోను, బుట్టతల బాబా అని ఎవరైనా ఏదైనా అడిగితే మాట్లాడితే ఓహో అది నాకు చెందుతుంది కదా అని నేను నన్ను గురించి చెప్తున్నారు అనుకుంటాను. నీకు అవసరం లేని విషయం, వేరే నీకు కానటువంటి నీకు చెందనటువంటి విషయం చెప్తే నీవెందుకు అంటూ వెంటనే ఉత్తరం రాశారమ్మా హేమలతమ్మ, అందుకో ఆశీర్వాదములు. విషయములు తెలిసి ఇందుకు విచారపడే అవసరం లేదు, కావాలని చేయు వారలకు కారణాలుండవు కదా, కారణము లేని కర్మ కాలహరణమే కాగలదు. ఎంత బ్యూటిఫుల్ తెలుగు రాసేవారు స్వామి. ఈ సమయమున నీవు స్వామి ఆజ్ఞానుసరించి సహనమును వహించుట సాయికెంతో సంతోషం. అది రాసి ఆధారము లేని ఊహలకు అణుమాత్రమైనను నీవు విచారించకు, సాయికి సర్వము విదితము, కానా నీ హాయిగా నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. ఇంకొక స్టేట్మెంట్, నిజమునకు నిందలు రావచ్చును కాని అపకీర్తి రాదు, ఆలస్యమున అందరికీ సత్యము వ్యక్తమగును, నీ ఏమాత్రము యోచించక పరుల మాటలకు హృదయమున చోటివ్వక వాటిని ఒక పరిహాసముగా భావించి పనులు జరుపుకోదవలను నేను చూసుకొందును, కొంతకాలము వేచియుండిన అన్నయూ సరిపోదంటే నాకు ఎంత ధైర్యం స్వామి ఇలా ఇచ్చి తయారు చేశారు నాయన.
అంటే మీరు స్వామి చెప్పిన మాటలు చదువుతుంటే ప్రతి పనిలోని స్వామి మనతో పాటు వెన్నంటే ఉంటారు. మంచి పనికి ఎప్పుడు స్వామి
అంటారు కదా స్వామి.
అవును అవును, స్వామి పిన్ పాయింట్ చేసి ఇట్లాగ విద్యార్థినులు స్వామి క్యాంపస్ కు వచ్చినప్పుడు తర్ఫీద్ ఇవ్వటము, పర్సనల్ గా విద్యార్థులని ఎట్లాగ ప్రోత్సహించేవారు, ఆ విషయాలు ఒకటి రెండు చెప్తారా?
అలాగేమ్మా, విద్యార్థుల్ని ఒకరోజు స్వామి కాలేజీకి వచ్చారు, అనుకోకుండా వచ్చారు. ఆడిటోరియం లో ప్రేయర్ జరుగుతుంది కదా మొట్టమొదటి పొద్దున్నే.
అవునండి.
ఆ కర్టెన్ వెనకాలగా, బ్యాక్గ్రౌండ్ కర్టెన్ వెనకాల టేబుల్ టెన్నిస్ టేబుల్ ఉండేది. ఆ టేబుల్ టెన్నిస్ టేబుల్ ఆడతారా అన్నారు.
ఓకే,
పిల్లలు అక్కడంటారు కదా పాపం స్వామి కోసం తహతహలాడిపోయేవాళ్ళు స్టూడెంట్స్.
అవును,
వాళ్ళు వచ్చి ఎవరో ఆడండి అన్నారు. వాళ్ళు ఆడుతున్నారు, అలా ఆడుతుంటే స్వామి వచ్చారు. లైఫ్ ఇస్ ఎకే అని స్వామి చెప్తారు కదా కొటేషన్.
అవును అవును,
ఛాలెంజ్ ప్లేట్ అంటారు కదా.
అవును అవును,
అలా చక్కగా వాళ్ళు ఆడుతుంటే చూసి ఎంతో వాళ్ళకి చెప్పారు. అలాగే స్వామితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం పిల్లలకి ఎంత ఇష్టం అంటే నిజంగా చెప్తారు. స్పోర్ట్స్ మీట్ అనేది అనంతపూర్ కాలేజీలోనే ప్రారంభమైంది. అసలు
అది ఎట్లా జరిగింది కొంచెం చెప్పండి మేడం.
అది అక్షరనామ సంవత్సరం చివరిది కదా.
అవును అవును,
అప్పుడు అండి అది ఏ సంవత్సరం, 78 అనుకుంటా. మేము వెనకాల పంచవటి అని ఒక చిన్న ప్లేస్, మేము చాలా సింపుల్ గా చేసేవాళ్ళం స్వామి. ఎంత సింప్లిసిటీ అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదొక్క విషయం మీకు చెప్పాలి.
తప్పకుండా మేడం.
స్వర్గం నుంచి ఇక్కడ దిగి వచ్చిన అవతారం స్వామి కదా. ఒకరోజు అంటే అసలు మాకు మొదట్లో ఈ సెలబ్రేటివ్ కుర్చీలు ఉండేవి కదా అసలు.
అవును,
మా దగ్గర మామూలు కుర్చీలు ఉండేవి. స్వామి వస్తే కొంచెం కేన్తో అల్లిన కుర్చీలు ఉంటాయి కదా, అవే గొప్ప.
అవును అవును మేడం.
అంటే స్వామి చాలా సింప్లిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు.
అవును,
ఈ డజంట్ లైక్ ఎనీ వేస్టేజ్.
అవును మేడం.
స్వామి వచ్చారు. స్వామి ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఆదివారం మధ్యాహ్నం వచ్చారు.
ఓకే,
మేము ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతకుముందు అది కాలేజీ కొత్త బిల్డింగ్స్ లోకి వెళ్లిన కొత్త రోజుల్లో అనమాట.
ఓకే,
అది హాస్టల్లో ఒక దొంగతనం ఏదో జరిగింది, చిన్నది అనుకోండి, ఏదో పాత్రలో ఏవో పోయినాయి. నేను అప్పటికి ప్రిన్సిపల్ కాదు.
ఓకే,
సరే ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఏం చేశారు స్వామి, ఒక తాళచెవులు గుత్తి తెచ్చి నాకు ఇచ్చారు. ఇది నీ దగ్గర పెట్టుకోన్నారు స్వామి. ఏమిటి తాళంచెవులు గుత్తి తెచ్చిస్తే స్వామి? ఏం తాళంచెవులు స్వామి ఇవి? అంటే నువ్వు ఈ స్టోర్ రూమ్ వి, నా రూమ్ వి, నా రూమ్ అంటే స్వామి రూమ్, ఇంకేవో కొన్ని రూమ్స్ వి, నాకు కాన్ఫరెన్స్ రూమ్ అని ఒకటి ఉండేది ఆ పైన, ఆ రూమ్స్ తాళంచెవులన్నీ నాకు ఇచ్చి నువ్వు జాగ్రత్త పెట్టు అన్నారు. స్వామి స్టాక్ మరి ఇది ఒక రూమ్ ఉంది కదా, స్టాక్ రూమ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా స్వామి అని. నేను నా పిచ్చా భ్రమలో నేను, స్వామి మరి స్టాక్ రిజిస్టర్ తయారు చేయనా లేదు, ఎవరైనా తయారు చేసిన ఉన్నాయా ఏమిటి అని అడిగారు. స్టాక్ లేదు, రిజిస్టర్ లేదు, అన్ని ఇక్కడ ఉన్నాయని తన హృదయం మీద చేయి వేసుకుని చూపించారు. అలా ఒకరోజు ఆదివారం వచ్చారని చెప్పాను కదా సడన్ గా.
అవును మేడం.
అప్పటికి స్టాఫ్ క్వార్టర్స్ లేవమ్మా, నేను ఊళ్ళో ఎక్కడో ఉండేదాన్ని రెంటెడ్ హౌస్ లో. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వేళప్పుడు స్వామి కార్ వచ్చింది ఇంటి ముందుకి. ఆశ్చర్యపోయాను.
ఇంటి ముందుకి?
సరే, నిజంగా చాలా భయం వేసింది అసలు. సరే డ్రైవర్ ఎవరున్నారో వారు వచ్చి స్వామి మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు, స్వామి కాలేజీకి వచ్చారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. వెంటనే వచ్చా. స్వామి వచ్చారంటే ఇంకా కనీసం నాకు ఆ తోచింది ఆ తాళం చెవులు తీసుకురావాలి. ఆ హడావిడిలో అది కూడా మర్చిపోయి ఉంటే ఇంకా ఘోరంగా ఉంది. అది తీసుకుని వచ్చా. స్వామి క్షమించండి అని కాళ్ళ మీద పడితే, నీదేం తప్పులేదు బంగారు, నేనే మర్చిపోయి వచ్చాను ఆ తాళం చెవులు. ఎక్కడ కూర్చున్నారో తెలుసా స్వామి? ఆఫీసులో ఒక చెక్క కుర్చీ, కేన్ కాదు ఏం కాదు, ఒక చెక్క కుర్చీలు ఉంటాయి పిల్లలు కొంచెం రాసుకోవడానికి పక్కన ఒక బోర్డు లాగా ఉండే ఆ కుర్చీలు, ఆ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఎంత బాధేసింది నాకు, ఇది ఏమిటి స్వామి? ఒక్క ఫోన్ అన్నా, అంటే ఆ రోజుల్లో మాకు ఇంట్లో ఫోన్ ఉండేది కాదు, ఏం తెలియదు. పోనీ ప్రిన్సిపల్ కి అక్కడికి కాలేజ్ కన్నా ఫోన్ చేయించారా లేదు, నాకే కబుర్ చేశారు వచ్చి కారు పంపించి. వచ్చాను గబ 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 గబ, ఇంకా వెళ్ళి స్వామి రూమ్ తీసిన తర్వాత వచ్చారు. అంటే వారం వారం కొంచెం దాన్ని పరిశుభ్రం చేసేదాన్ని నేను.
ఓకే,
అవసరం ఎందుకో ఇప్పుడు స్వామి రావట్లేదు కదా అని కొంచెం అశ్రద్ధ చేశా.
ఓకే,
వచ్చి కిటికీలో కొంచెం దుమ్ము ఉంటుంది అక్కడంతా, అలాగే కదా గాలికి కొంచెం దుమ్ము వస్తూ ఉంటుంది, ఇలా చేత్తో వేలుతో.
ఓకే,
అబ్బా ఎంత గుణపాఠం చెప్పేవారు స్వామి అనుకున్నాను. అశ్రద్ధ అనేది ఏమాత్రం పనికిరాదు అని. స్పోర్ట్స్ డే కి పిల్లల దగ్గరికి వచ్చేవారు పాపం. అదే
అది ఎట్లా మొదలైందో చెప్పండి మేడం.
స్పోర్ట్స్ డే ఎలా మొదలైంది
అంటారా?
పంచవటి అనేది చిన్నది కట్టినట్టుగా చేసాం, అంతా పిల్లలే చేసేవారు పాపం.
ఓకే,
అది ఎలా చేశారంటే అప్పుడు మాకు తార్ రోడ్లు కూడా ఉండేవి కాదు కాలేజ్ లోపల.
అవును,
అంతా మట్టే. అప్పుడు మేమేమో స్వామి బర్త్డే చెయ్యాలి అని, అది 50 ఇయర్స్ అయినప్పుడు అనుకుంటా స్వామిది.
ఓకే,
ఎస్ 70th బర్త్డే అయిపోయింది కదా,
75 లో 50 ఇయర్స్,
75 లో అయింది. మేము 76 లో స్వామి వస్తున్నారంటే ఇలా ఏర్పాటు చేసుకుందామని అందరం కలిసి ఆలోచించి చేసుకున్నాం.
ఓకే,
చేసుకుని అప్పుడు మేము స్వామించి తీసుకెళ్లింది ఏమిటో తెలుసా? ఒక జీప్. జీప్లో అంతే దానికి అలంకారం చేసి పూలతో సమానంగా తీసుకెళ్దాం అనుకున్నాం.
ఓకే,
దానిలోకి స్వామి ఎక్కాలి. ఎలా ఎక్కాలి? సరే, మేము చేతులు పెడితే ఆ చేతుల్లోకి స్వామి ఎక్కి దానిలోకి ఎక్కారు. నిజంగా స్వామి ఏమిటి ఇవాళ ఆలోచిస్తే కూర్చుని చీ 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 ఏం తప్పు చేసామరా అనిపిస్తుంది. తప్పు అంటే తప్పు కాదు, అమాయకత్వం అంతే. ఆ స్పోర్ట్స్ పిల్లలు చేశారు, అంతా చక్కగా స్పోర్ట్స్ చేశారు. చేసిన తర్వాత స్వామి అన్నారు, ఇంత బాగా చేశారు, ఇక్కడైతే నేను ఒక్కడే కదా వస్తాను. స్వామి చూడండి, మళ్ళీ పిల్లలకి మర్యాద కోసం, మగవాళ్ళని ఎవరో పెద్దవాళ్ళని తప్పితే ఒకళ్ళిద్దరిని తప్ప వేరే ఎవరిని తీసుకొచ్చేవారు కాదు స్వామి, వారు ఒక్కరే వచ్చేవారు. అయితే నేను ఒక్కడనే చూస్తాను, పూర్తిలో కనుక చేస్తే వచ్చే సంవత్సరం నుంచి అందరూ చూడడానికి వీలుగా ఉంటుంది అన్నారు. ఇంకా అక్కడి నుంచి పిల్లల సంతోషం చెప్పనలవి కానే కాదు. చూడండి, 120 అడుగుల పోల్స్ ఎక్కి కిట్స్ గాని, ఇప్పుడు అదొక మహా ఉత్సవంగా తయారైంది కదా.
కరెక్ట్ మేడం,
బీజీ ఆ రోజున పడింది స్వామి చెప్పిన మాట. అప్పటి నుంచి ఇంకా ఆ విధంగా తయారైంది. మరి చూడండి, ఎక్కడైనా పిల్లలు అసలు ఏ బయట కాలేజెస్ లో వాళ్ళు టీచర్స్ మాట వింటారా? అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత అధ్వానంగా ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. మరి స్వామి కోసం పిల్లలు వాళ్ళకి ఎవరు నేర్పించక్కర్లేదు, వాళ్ళకి వాళ్లే స్వామి అంతే గురువు అంత యోగ క్షేమ. ధురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్టాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపిన అన్నట్టుగా లోపల కనపడి నేర్పిస్తారు, కనపడకుండాను నేర్పిస్తారు స్వామి. ఆ విధంగా చక్కగా పిల్లలకు నేర్పించేవారు.
మేడం, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మీరు స్వయంగా తెలుగు ఉపాధ్యాయురాలు, పిల్లల చేత మీరు ఏదైనా స్వయంగా రాసిన నాటకాన్ని స్వామి చూడటం గాని దాన్ని కరెక్ట్ చేయడం గాని అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే చెప్తారా?
చాలా ఉన్నాయమ్మా.
చెప్పండి మేడం.
అది చెప్పాలంటే మొట్టమొదటి స్వామి వచ్చిన మేము కళాశాల చిన్న బిల్డింగ్ లో ఉండేదని చెప్పాను కదా.
అవును అవును.
అక్కడ ఏదో డ్రామా వేయించమంటే ఇంకెవరో టీచరు ఏదో ఒక సమ్ మోరల్ మాత్రం తెలియజేసే ఒక ఫన్నీ తెలుగు డ్రామా, సోషల్ డ్రామా ఏదో వేయి.
ఓకే,
నాకు ఇష్టం కాలేదైనా నాకెందుకు అప్పుడు నేనెట్లా దాన్ని నిర్ణయిస్తాను? అప్పటి ప్రిన్సిపల్ ఉన్నారు ఇంతి దుంగాజీ అని, ఆమె ఎవరో ఉండేవారు ఫస్ట్ ఇయర్ లో, ఆమెకి ఏదో చేశారు స్వామి వచ్చి, అనే ఉంది గానమ్మా ఇలాంటివి కాదు డ్రామాలు అంటే అని నా వైపు నువ్వు వేయించి మాట అన్నారు.
ఓకే,
అప్పటి నుంచి నేను సరే నేను చెప్పాను కదా నెక్స్ట్ 69వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు బిల్డింగ్ కని.
అవును మేడం.
అప్పటి కోసం నేను ధ్రువుడు అని ఒక ధ్రువ డ్రామా వేయించాను తెలుగులో రాసి. చాలా స్వామి అన్నారు భగవంతం గారు వాళ్లతో అప్పుడు, ఇదిగో సినిమాలు కూడా ఇంత బాగుండవు చూసారా అన్నారు. అప్పుడు ఏ అసలు స్టేజ్ ఎక్కడ కట్టించాలో కూడా తెలియదు. డ్రామా రాయడము నేర్పించడం అయితే చేశాం గాని ఆమె దగ్గర ఉండి స్టేజ్ కట్టింపించారు.
ఓకే,
అస్సలు నిజంగా ఆ రోజుల్లో. మరి డ్రెస్సెస్ అవి ఎక్కడుంటాయో నాకేం తెలియదు, అక్కడ ఎవరిస్తారో ఏమిటో.
కాస్ట్యూమ్స్
మేకప్ వాళ్ళని పిలిపించారు, అన్ని ఏర్పాట్లు చేసి ఇంకేంటి ఇప్పుడు డ్రామా అన్నారు. గంటల సేపు అసలు స్వామి వస్తే చాలు చూస్తే చాలు అనేటువంటి స్థితిలో ఉన్నాం కదా. తర్వాత అటువంటిది 3 గంటల సేపు అక్కడ నుంచుని అవన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఏంటి డ్రామా అన్నారు. నాకు నిజంగా భలే బాధేసింది, కానీ చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే సతీ సక్కుబాయి వేసినప్పుడు ఎన్ని కొన్ని సవరణలు చెప్పారు స్వామి.
చెప్పండి మేడం.
ఇలా కాదు పాట ఇలా పాడాలి అని చెప్పేవారు. నేనే అప్పుడు ఎక్కువ పాటలు చక్కగా పాడగలిగిన స్టూడెంట్స్ కూడా తర్వాత అందరూ వచ్చారు, కానీ అప్పుడు అంత లేరు. ఆ మొదటి 1-2 సంవత్సరాల్లో ఏదో పాడితే నా ఇలాగా పాడేది పాట అని, అది త్యాగరాజ కృతి, నేను స్లో దీని ట్యూన్ లో పాడాను.
ఓకే,
అదే సరగున పాలింప సమయమురా నీకనే ఆ కీర్తన ఏదో పాడాను నాకు చేతనైనట్లుగా.
ఓకే,
ఇది ధృతకాలంలో పాడాలి గుర్తులేదా అన్నారు.
ఓకే,
అలా సవర్ణ సక్కుబాయి నాటకంలో అయితే తర్వాత సక్కుబాయి నాటకం వేయిస్తే కూడా ఎన్నో సవరణలు చేసి స్వామి సృష్టించారు. తర్వాత స్వామి తర్వాత మొట్టమొదట ఒక డ్రామా వేయించేది ఎప్పుడంటే డెసీనియల్ సెలబ్రేషన్స్ అప్పటికి సంభవ యుగే యుగే అని 1978 లో అన్నప్పుడు స్వామి షిరిడి బాబా అవతారం గాథ అంటే ఒక సీన్ ఒక రంగం అట్లా చేశామన్నమాట. అట్లా చేస్తే షిరిడి బాబా కథ మాలాస్పతి విషయంలో కొన్ని కరెక్షన్స్ చెప్పారు స్వామి.
ఓకే,
అంటే అలాగే తర్వాత తోలుబొమ్మలాట ఒకటి వేయించాను.
ఓకే,
తోలుబొమ్మ గుర్తుంటుందో లేదో, అనంతపురం నుంచి పుట్టపర్తి వచ్చే దారిలో ఒక షెడ్ లాంటిది అంటే పెద్ద ఇల్లేం కాదది, ఆ దాంట్లో తోలుబొమ్మల బొమ్మలు బయట గోడల మీద ఉండేవి.
అవును అవును మేడం,
గుర్తులేదు. అయితే ఇదేమిటిది తోలుబొమ్మలున్నాయి వీళ్ళు ఏమిటి చేస్తారా ఏమిటి ఉండు అని ఓసారి పెడుతూ పెడుతూ కారాపి అడిగాను. అడిగితే అవునమ్మా మేము చేస్తాము తోలుబొమ్మలు అన్నారు. స్వామిని సంతోష పెట్టడమే అందరి ప్యూన్ దగ్గర నుంచి పైదాకా అందరి యొక్క పరమార్థం స్వామిని సంతోష పెట్టాలి అంతే కదా.
అంతే మేడం,
నాకు అనిపిస్తుంది ఎంత హాయిగా గడిచిపోయినాయి ఆ రోజులు స్వామి అనిపిస్తుంది.
అవును,
అవి అదైపోయిన తర్వాత ఆ తోలుబొమ్మలు ఆట వేస్తే స్వామి అది పుట్టపర్తిలో కూడా మళ్ళీ వేయించారు స్వామి.
ఓకే,
ఆడిటోరియంలో అప్పుడు రామునిగా ఎక్కడికో వెళ్లిపోయేవారు స్వామి, అంటే మానసికంగా నాకు స్వామిని చూస్తూ ఉంటే అబ్బా ఎంత అది అంటే ఆ రామావతారంలో వెళ్ళిపోయేవారు అన్నమాట. అలాగే ఇంకొకసారి ఇదెప్పుడంటే 60th బర్త్డే సెలబ్రేషన్స్
85 మేడం,
నేను అడిగాను స్వామి పిల్లలతో డ్రామా వేస్తాను స్వామి ఒకటి అంటే వద్దు బంగారు, అప్పుడు అదేది లక్షలాది మంది చూస్తారు ఓపెన్ థియేటర్ వచ్చింది కదా ఓపెన్ ఎయిర్ థియేటర్ కదా అప్పుడు.
అవును అవును మేడం,
60th బర్త్డే అప్పటికి ఓపెన్ ఎయిర్ థియేటర్ లో చేశారు అప్పుడు ఫస్ట్ టైం. వద్దు బంగారు ఆడపిల్లలు ఇంత లక్షలాది మంది వస్తారు మనకేం కంట్రోల్ ఉండదు అక్కడ కష్టం అవుతుంది కదా వాళ్ళు ఏదన్నా అల్లరి చేసినా అన్నారు స్వామి. నేను ఒక్కటి అడుగుతున్నా స్వామి అన్నా, వెళ్ళిపోతున్నారు అప్పుడే దర్శనం లైన్ లో అంటే అలా అనేప్పటికి మళ్ళీ వెనక్కొచ్చారు ఏంటి అన్నారు. ముఖాలు కనిపించకుండా వేయిస్తే స్వామి అన్నా నేను.
ఓకే,
పిల్లలు ముఖాలు కనపడకుండా వేస్తేనా స్వామి అన్నా. ఏ నీకేందో పిచ్చా, ముఖాలు కనపడకుండా డ్రామా ఎట వేస్తావు అన్నారు. అంటే స్వామి ప్రయత్నం చేస్తాను స్వామి అన్నా, నేను తలకాయపో అన్నారు. ఎటు కాకుండా వేయించమని చెప్పలే వేయించద్దని చెప్పలే సరే స్వామి నాటకం రాసి తీసుకొచ్చా.
ఓకే,
పుట్ట పిలిచారు సరే రాయడం రాస్తావులే ఏదైనా రాయొచ్చు కానీ ఎలా వేస్తావు ఇవి అన్నారు.
ఓకే
స్వామి వేషాలు సరే మొదట ఒక్క వేషం తెచ్చి స్వామికి చూపించాం మళ్ళీ మెడ్రాసు నుంచి అక్కడ చేయి చూపిస్తే ఒక వేషం చూసి ఇది నెమలి వేషం రెండు కాళ్ళే కనుక సరేలే వేయిస్తావు పెద్దవి అన్నారు.
ఓకే
చూస్తున్నా స్వామి అన్నా, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అది చూసి అట్లా స్వామి ఎంత సంతోషించారో ఆ డ్రామా. ఈశ్వర సర్వభూతానాం అని దానికి పేరు పెట్టి అప్పుడు పిల్లల యొక్క ప్రయత్నము వాళ్ల నేర్పు అమోఘం నిజంగా నేను చెప్తాను, ఎవరెవరు అట్లా చేయలేరు. ఏనుగు వేషం వేసుకున్న ఇద్దరు పిల్లలు ఆ అంతది కప్పేస్తే ఊపిరాడక చచ్చిపోతారేమో అంత భయం వేస్తున్నారు. ఇలాంటిది ఆ పిల్లలు ఎలా ఉన్నారో కదలక మెదలక రిహార్సల్స్ కాని యాక్చువల్ గా వేసినప్పుడు ఆ గ్రీన్ లో గాని నిజంగా పిల్లల యొక్క గొప్పతనం వాళ్ళకి స్వామే సర్వము అంతే. దానికోసం ఏదైనా కేర్ చేయరు కదా, ఇప్పుడు కూడా అంతే కదా పిల్లలు.
అవును మేడం, అవును
పిల్లలు ఆఫ్ కోర్స్ దే ఆర్ మిస్సింగ్ అక్కడ ఉండేటువంటి వాతావరణంలో వాళ్ళకి పాత విద్యార్థులన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా పాపం బాగుంటారు. ఇవన్నీ అంటే పూర్వం పిల్లలు గ్రహించుకుని ఇప్పటిదాకా కూడా వాళ్ళు అన్ని రకాలుగా స్వామి యొక్క ఆశయాలకి ఆదర్శవంతులుగా నిలబడాలి, అది స్వామి కోరిక. నిజంగా మా అందరి కోరిక కూడా అదేనమ్మా. ఇక్కడ కూడా కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, చక్కగా చేస్తున్నారు.
మేడం, ఇక్కడ ఒక చిన్న చిన్న క్వశ్చన్. ఎడ్యుకేషన్ పరంగాని అంచెలంచెలుగా స్వామి ఇన్స్టిట్యూట్ ని బిల్డప్ చేశారు కదా, మీరు స్వయంగా ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు బయట యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ రావటము, మన యూనివర్సిటీని చూడటము, మళ్లీ అక్రెడిటేషన్ కమిటీస్ రావటము, మన ఇన్స్టిట్యూట్ ఇంత బాగుంది అని చెప్పటం, ఎట్లాగా అంచెలంచెలుగా మన యూనివర్సిటీని, మహిళా కాలేజీని పైకి తీసుకొచ్చారు స్వామి, అది చెప్పండి మేడం.
ఓకే, స్వామి మొట్టమొదట్లో మా గురు పూర్ణిమ నాడు, అంటే ఎప్పుడు 1971 లో స్వామి బిల్డింగ్స్ కొత్త బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ ఇనాగ్రేట్ చేసినప్పుడు
అవును
మాట చెప్పారు, ఈనాడు గురు పూర్ణిమ, గురువారం ఈ గురుకులంగా ఈ కాలేజీని ఉంచడమే నా ఆశయం, నేను దీన్ని మహిళా విశ్వవిద్యాలయంగా చూడదలుచుకోలేదు, కేవలం ఒక మహిళా విశ్వవిద్యాలయం అయితే లాభం లేదు, ఇది ఒక గురుకులంగా ఉండి పిల్లలు మాతృమూర్తులుగా, చక్కని మాతృమూర్తులుగా, బాధ్యతాయుతమైనటువంటి స్త్రీలుగా తీర్చిదిద్దాలి, ఈ పిల్లలు కుటుంబానికి తల్లిదండ్రులకి మొదలు, తర్వాత పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చి, కేవలం పుట్టినింటికి మెట్టినింటికే కాకుండా ఆ కాలేజీకి కూడా కీర్తి తెచ్చి స్వామి స్టూడెంట్స్ నే మా కోడళ్లుగా చేసుకోవాలని అత్తమామలు అనుకునేట్లుగా ఉండాలి అని చెప్పేవారు మా స్వామి. నిజంగా స్వామి అని చెప్పారు, కేవలం స్త్రీని ఒక భార్యలుగా తయారు చేయడం కాదు, భార్యల అంతకంటే ఎక్కువ బాధ్యత వాళ్ళని మంచి మాతృమూర్తులుగా తయారు చేస్తేనే భారత ఉద్ధారకులైనటువంటి సంతానం లభిస్తుంది అని చెప్పేవారు. పిల్లలు ఇంతవరకు ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో అందరూ, చాలా మంది ఐ థింక్ 90% ఉంటారు, కానీ ఎక్కడన్నా 10% ఉంటే స్వామి మాకు చెప్పేవారు, చూడు ఎక్కడైనా ఒక్క పిల్ల సరిగ్గా లేకపోయినా వేలెత్తి చూపుతారు, చూడండి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేవారు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి డిసిప్లిన్ ఇష్టం ఉండేది కాదు, అంటే తెల్లారుజామున 4:30 5 లేవమంటే చాలా కష్టపడుకునేవాళ్ళు, అదొక్కటే కాదు హాస్టల్ నుంచి ఎవరంటే వాళ్ళు వచ్చి పంపమంటే, ఒకసారి ఒక దుర్ఘటన జరిగింది, ఏమంటే ఒకరెవరు వచ్చి నేను ఆ అమ్మాయికి అన్నని నాతో పంపండి, మా తల్లిదండ్రులు రాలేకపోతున్నారంటే పాపం ఉన్నటువంటి బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు పంపించారు, అది చాలా దోషం అయిపోయింది, తర్వాత చాలా తప్పైపోయింది, తెలియక తప్పు జరిగిపోయింది, అది మేము చాలా నియమాలు పెట్టాము, ఆ పిల్లవాడు సోదరుడు అని రాసినా గాని మేము పంపము, తల్లియో తండ్రియో రావాలి అంతే, ఇలా మగపిల్లలు వస్తే పంపము అంటే పిల్లలు చాలా కష్టపెట్టుకున్నారు. స్వామి చెప్ప, ఈనాడు డిసిప్లిన్ అనేది ఉంటే, ఈ డిసిప్లిన్ తో మీరు పెద్దవాళ్ళు అయ్యాక మీరు ఎంత అదృష్టవంతులో మీరు గ్రహిస్తారు అని చెప్పారు స్వామి. వాళ్ళ జీవితం చనిపోయి ఉంటే అది, అంచేత స్వామి యూనివర్సిటీ అనే చెప్పాను మొదట్లో. ఒకసారి స్వామి అన్నారు మొట్టమొదటి రోజు 22 జూలై 1968 లో, దీన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాను, అయింది కదా ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఒక పార్టే కదా, కానీ తర్వాత చెప్పారు మహిళా విశ్వవిద్యాలయంగా చేయదలుచుకోలేదు, చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని.
అవును అవును మేడం,
చేశారు మహిళా విశ్వవిద్యాలయంగా చేయలేదు, దీన్ని గురుకులంగానే ఉంచుతాను అన్నారు, గురుకులం అన్నారు స్వామి, ఎంత పవిత్ర చూడండి అది. స్వామి అప్పుడు చెప్పిన మాటలు నిజంగా ఒక్కొక్కసారి అర్థం కావు. మేము ఒకసారి ఒక ఫ్లోట్ చేశాము, ఫ్లోట్స్ స్పోర్ట్స్ డేకి, శ్రీకృష్ణుడు రథసారథిగాను అర్జునుడు కూర్చున్నట్లుగాను ఒకటి చేసాం, గుర్రాల్లాగా పిల్లలు పరిగెడుతూ, రేవు రేవు చూసావురా ఎంత బాగున్నాయా గుర్రాలు, అంటే గుర్రాల గిట్ట అన్ని తయారు చేసి,
ఓకే
అప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చుని
ఆత్మానం రథినం బిద్ధి శరీరం రథమేవతు. స్వామి చదివేశారు ఈ శ్లోకం.
ఓహో
సారథిం బిద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ అని ఎంత వివరంగా స్వామి. నిజంగా వేద పురుషుడైన స్వామి ఆ వేదార్థాన్ని అన్ని చక్కగా విడమెత్తి చెప్పేవారు. అమ్మా ఎంత నవ్వుచ్చేదంటే ఎంత బాబా అమ్మా సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కాదు.
అవును అవును మేడం.
ఇంతవరకు మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ హేమలత గారికి ఒక నివాళిగా ఆవిడతో జరిగినటువంటి ఒక టెలిఫోన్ సంభాషణను, అనంతపురం క్యాంపస్ కు స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం ఇంతవరకు విన్నాము. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి భజన్ శిక్షణా తరగతిని వింటారు. రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
A single story of his infinite glory, captured through divine discourses, music, bhajans, and through Vedas, talk shows, interviews, panel discussion, and study circles. All brought to you live from the epicenter of our times, Prashanthi Nilayam, India. Radio Sai Thursday Live.